మానవుడు మొట్టమొదట అడవుల్లో జీవిస్తూ ఉండేవాడు. అడవుల్లో జీవిస్తున్నప్పుడు ఏకాగ్రిగా ఒంటరిగా గుహల్లో క్రమంగా ఆకులు అవి చుట్టుకుంటూ వన్య ప్రాణులకు బలి అయిపోతూ, మనిషి అప్పుడు చాలా బలహీనుడు, బాణాలు అవి కూడా రావు వాడికి. ఇంకొక అడవుల్లో జీవిస్తున్నటువంటి మానవుడు ఎప్పుడు కూడా వన్య ప్రాణులకి బలి అయిపోతూ ఉండేవాడు. అంతేత పూర్వకాలపు రాజులకి అదొక బాధ్యత, వేట ఆడటం. వేటకి వెళ్ళటం అనేది వాళ్ళ ప్రజలను రక్షించటానికి వన్యమృగాలతో. అదే రాజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆహారం స్వీకరించిన తర్వాత విధిగా వెళ్ళేవాడు. నేను వన్యప్రాణులు అంత విచ్చలవిడిగా తిరిగేది, వీళ్ళకి ఇల్లు కట్టుకోవటం కానీ అది కట్టుకోవటం కానీ ముళ్ళ కంచెలు వేసుకోవటం కానీ అంతా తెలియదు. మిల్లిమిల్లిగా నేర్చుకున్నారు ఈ కష్టాలతో. మిల్లిమిల్లిగా మనిషి కలిసి జీవిస్తే వన్యప్రాణుల్ని మనం ఎదుర్కొనగలము. మిల్లిగా రాళ్ళని ఉపయోగించుకోవటం, మన తేలిన రాళ్ళను ఉపయోగించుకోవటం, సరే బాణాలు విల్లంబులు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా కొన్ని లక్షల సంవత్సరాలు నేర్చుకుని ఉంటాడు ఇదంతా కూడా. అలాగే మెల్లిగా జీవితం అలా గడుస్తూ ఉంది. ఏదో ఒక సన్నివేశంలో చక్రాన్ని, అగ్నిని ఉపయోగించుకోవటం నేర్చుకున్నాడు. ఆ అగ్ని చక్రము, ఫైర్ అండ్ హీల్, ఈనాడు మన ట్రాన్స్పోర్ట్ సిస్టము సివిలైజేషన్కి ఆధారాలు. అది రెండే అవునా కాదా? అగ్ని ఉపయోగించుకోవటం, చక్రాన్ని ఉపయోగించుకోవటం. కానీ అగ్నిని చక్రాన్ని ఉపయోగించుకోవటం ఎలా అనేటటువంటిది మన పురాణాలు గురువులు వాళ్ళు ఏం చెప్తారు అంటే, మానవ జాతి దాని నుంచి అది నేర్చుకోలేదు ఇదంతా. చాలా ఖచ్చితంగా ఇతర గ్రహ వాసులు మనకంటే పరిణామ క్రమంలో చాలా ముందు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే ఆ స్థితిని దాటి వెళ్ళారో, పరిణామ క్రమంలో వాళ్ళు మన ముందు ఉన్నారు అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఒకప్పుడు మన స్థితిలో ఉండి ఉన్నారు అని అర్థం. వాళ్ళకి పరిణామ క్రమంలో మన ముందు ఉన్నామని చెప్పం కదా వాళ్ళు. వాళ్ళు వీళ్ళ గందరగోళాలంతా చూసి మాకు ఈ జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానాన్ని అందజేస్తాము అని ఇతర గ్రహాల నుంచి వచ్చారు. ఇతర గ్రహాల నుంచి మానవ జాతికి జ్ఞానం ఇతర గ్రహవాసులు ఇచ్చారు అన్న దానికి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీరందరి ఇళ్లలోనూ ఉండాలి, అకార్డింగ్ టు ఎవిడెన్స్ అని, ఎరిక్ వాన్ బ్యాన్టన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ పీపుల్. ప్రజలకి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, ఇది నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. ఎరిక్ వాన్ డానికన్, ERIC గ్యాప్ VAN గ్యాప్ డానికన్ DANNIKEN, ఎరిక్ వాన్ డానికన్ అకార్డింగ్ టు ఎవిడెన్స్ అని ప్రూవ్ చేస్తాడు ఇతర గ్రహాల నుంచి మనుషులకి ఈ విద్య అందజేశారు వాళ్ళు అని. ఈ విద్య అందజేసినటువంటి వాళ్ళకి మానవ జాతి గ్యారంటీగా సుసజ్జులై ఉంటుంది కదా. ఎందుకంటే చక్రము అగ్ని ఎప్పుడైతే ఉందో వన్య ప్రాణం నుంచి రక్షణ వచ్చేసింది. అంచేత ఈ విద్య ఎవరికైతే వాళ్ళు మొట్టమొదట నేర్చారో వాళ్ళు ద ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులయ్యారు వాళ్ళు. వాళ్ళకి ఈ జ్ఞానం ఉండేది, విశేషమైనటువంటి జ్ఞానం, అంటే ప్రజలకు లేనటువంటి విశేషమైనటువంటి జ్ఞానం ఉండేది. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారు వేదం, ఇంతగా మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఆ సమాజం నుంచి మనిషి మనస్సును ఉపయోగించుకోవటం నేర్చుకున్నాడు. ఇంకేత ఏది మనం అగ్ని అంటున్నామో యాక్చువల్గా అది మనస్సు యొక్క స్థూల స్వరూపము. అది తర్వాత తర్వాత మనం సాధనలో నేర్చుకుంటామను. ఇంకేత మనస్సులో నువ్వు ఒక పరికరాన్ని తయారు చేయాలి అనుకుంటే, ఒక ఇనుప పరికరాన్ని నువ్వు మనస్సులో తయారు చేయాలి అనుకున్నావు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. ఆ పరికరం అలా తయారవ్వాలంటే అది ఎందులో పడాలి, అగ్నిలో పడాలి. అగ్నిలో వేయకుండా పరికరం తయారు చేయగలవా? కానీ ఆ పరికరం యొక్క ముందే చాలా స్పష్టంగా ఎక్కడుంది, నీ మనస్సులో ఉంది. నీ మనసు ఉన్నది అగ్నిలో వచ్చి రూపం దాలుస్తుంది. అంతట మనస్సుకి అగ్నికి లింక్ మీకు అర్థం అవ్వాలి. అది అర్థం అవుతే అప్పుడు స్థూలమైనటువంటి అగ్ని అవసరం లేకపోతుందేమో క్వశ్చన్ మార్క్ వేసి వదిలేద్దాం, తర్వాత చెప్తాను నేను దాని గురించి. కానీ మన విషయం ఏమన్నాడు అంటే, మనస్సుకి అగ్నికి నీకు సంబంధం తెలిస్తే, నువ్వు అగ్నిని ఉపయోగించుకోగలిగితే నీ మనస్సులో ఉన్నటువంటి ఆచారాలు నువ్వు దాలుస్తాయి. అంతవరకు లాజిక్ అర్థమైంది కదా. అదే యజ్ఞ విధానం, యజ్ఞ విధానం అది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, యజ్ఞాలు అయితే చేస్తున్నాం కానీ మన అంతట అగ్నికి మనస్సుకి సంబంధం ఉంది. మనస్సుని అగ్నిగా ఉపయోగించుకోగలిగితే ఈ భౌతికమైనటువంటి అగ్ని అక్కర్లే. కానీ ఇందాక నేను చెప్పినట్టు వాస్తు గురించి, వాస్తు కరెక్ట్గా ఉంటే ఈజీగా అయిపోతుంది కదా పని. అంతట మనస్సులోని అగ్ని చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్రత అని మనస్సులోని చిత్తల్లోని అగ్నిని ఆవిర్భవింపజేసుకుని అక్కడ మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భౌతికమైనటువంటి అగ్నిని క్రియేట్ చేసేసుకుని మీరు చేయవచ్చు. సైంటిస్టులు వాళ్ళు యజ్ఞ విధానాన్ని నమ్మరు పాపం, కానీ వాళ్ళు బ్లాస్ట్ ఫర్నెస్ అని నమ్ముతారు. బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఏంటో తెలుసుకోండి, అగ్ని కాదా అది, దశమర కన్వర్టర్ని నమ్ముతారు, అగ్ని కాదా. అర్థమైనా ఎందుకు చెప్తున్నాను, నువ్వు ఏ పరికరాలను ఉపయోగించుకుని ఈనాడు ఇవన్నీ ఉపయోగించుకుంటున్నావో ఇవన్నీ అగ్ని వల్ల ఏర్పడినవే అని అంటే ఎస్ఆర్ను. అంచేత భౌతికమైనటువంటి మార్పులు మీరు అగ్నితో చేసుకోగలిగినప్పుడు సూక్ష్మ అగ్నితో ఆలోచనలో మార్పు తీసుకురాలేమా? థియరిటికల్గా పాసిబుల్లా కాదా? పాసిబుల్లే కదా. అది మంత్రశక్తి అంటే. మంత్రశక్తి అంటే అది ఏంటి అంటే, ఆలోచనలు అంటే మనస్సు, మనస్సులోనే కదా ఆలోచనలు ఉంటాయి. అంటే ఆ ఆలోచనలను కనుక మనం మార్చుకోగలిగితే భౌతిక జగత్తు మారిపోతుంది. అది ఎలా సంభవం మాస్టారు? రూసో అనేటటువంటి ఒక వ్యక్తి, ఇండిపెండెన్స్ డెమోక్రసీ చాలా మంచిది అని ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ డెమోక్రసీ కోసం అవసరపడుతున్నటువంటి వాళ్ళే. డెస్ క్యాపిటా అని కార్ల్ మార్క్స్ అనేటటువంటి ఒక మహనీయుడు ఇంకో బుక్ రాశాడు. అందులో అతని ఆలోచనల మీద దేని మీద స్ట్రెస్ చేశాడు, కమ్యూనిజం మీద స్ట్రెస్ చేశాడు. ఇప్పుడు ఎంత కమ్యూనిస్టిక్ కంట్రీస్ ఉన్నాయి, ఆయన రాసినప్పుడు కమ్యూనిజమే లేదు ప్రపంచంలో, లేదుగా. ఆయన ఓ బుక్ రాశాడు, ఇప్పుడు ఎంతమంది కమ్యూనిస్టులు ఉన్నారు? చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కమ్యూనిజం ఉంది, అర్థమవుతుంది కదా. అంటే కమ్యూనిస్టిక్ కంట్రీస్ ఉన్నాయా లేదా అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్, బుద్ధుడు బుద్ధిజం, ఒక వ్యక్తి ఆలోచన ఒక ఇజం గా మారిపోయింది కదా. సిక్కిజం, జైనిజం, క్రిస్టియానిటీ, ఎవరు ఆలోచనది? ఒక వ్యక్తి ఆలోచన. అంటే ఒక వ్యక్తి ఆలోచన ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలదు. ఎస్ఆర్నో మనం ఇప్పుడు గురువులందరూ కూడా మానవ జాతికి మనస్సును ఉపయోగించుకుని వాక్శక్తిని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మనం అగ్నిని ఉపయోగించుకోకలే మాటలను ఉపయోగించుకోవచ్చు. మాటలతో మీ మనస్సు మారిపోతుంది కదా. అంటే ఏం జరుగుతుంది, నేను చెప్తున్నప్పుడు నా మనస్సుకి అనుగుణ్యంగా మీ మనస్సు మారితేనే మీకు అర్థమవుతుంది, అది తప్పే అర్థం కాదు. కానీ నేను చెప్తున్నటువంటి ఆలోచనలు మీ మనస్సులో లేవు, మీ మనస్సులో నేను చెప్తున్నటువంటి ఆలోచనలు లేవు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోండి, ఇంజనీరింగ్ ఉంది వాడు ఇంజనీర్ అవుతున్నాడు. ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ గురించి వాడికి ఏం తెలుసు? ఆరేళ్ల తర్వాత ఇంజనీర్ అయ్యి వస్తున్నాడు. ఏం జరిగింది అక్కడ? మాటలు కాదు, వాడు కూర్చుని వింటున్నాడు, ఒకడు చెప్తున్నాడు, అంతేనా జరిగేది? స్కూల్లో జరిగేది ఏంటి అంతకంటే? ఎవరు మాట్లాడుతున్నాడు, ఇంకోటి మనస్సులు మారిపోతున్నాయి. గురువులు చెప్పేది ఏంటి అంటే, ఈ మనస్సును మారేటటువంటి ప్రక్రియ చాలా స్లోగా జరుగుతుంది, చాలా స్లోగా జరుగుతుంది. ఓ 5-6 ఏళ్ళు మీరు కూర్చుని ఒక విషయాన్ని పొద్దున్న 10 గంటల నుంచి 5 గంటల వరకు విని ఇంటికి వెళ్ళాక దాన్ని డిస్కస్ చేసుకుని, దాని మీద ట్యూషన్స్ పెట్టించుకుని, దాన్ని అధ్యయనం చేసుకుని, దాని మీద టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది అంతే కదా. కానీ మీరు టెక్స్ట్ బుక్స్ చదివినా చదివేది వాక్కే, చదువుతున్నది మాటలే కదా. ఎటు చేయండి, మనిషి మాట్లాడటం లేదు అక్కడ. అంతేత నేనేమంటాను, పశ్చంటీ వాక్కని ఏంటో మీరు ఎక్కడో అంటారు, అది పశ్చంటీ వాక్యేగా, మీరు చూసి చదువుతున్నారు. అక్కడ శబ్దం ఏం రావటం లే, అక్షరాలు వాక్య యొక్క పశ్చంటీ స్వరూపం. నువ్వు వచ్చావులే వైఖరిగా ఏం చెప్పాను నేను, నువ్వు వచ్చావులే అన్నా. కానీ ఆ టోన్ కొంచెం మార్చాను అనుకోండి, దాని అర్థం మారిపోతుంది. అది మధ్యమ, అది బయటకు లేదు, అది అది పశ్చంతిలోనూ లేదు వైఖరిలోనూ లేదు. కానీ ఆ మధ్యమ మధ్యనున్నదే, అదో ఒకసారి కొంపలు ముంచుతూ ఉంటుంది ఆ మాట యొక్క స్ట్రెస్. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను, అగ్నే వాక్కు అని మీకు అర్థమవుతే, అగ్నిని ఉపయోగించుకుని బాహ్య పరిస్థితులు మీరు ఎలా మార్చుకుంటున్నారో, పదాలను ఉపయోగించుకుని మీ మనస్సును మార్చుకుని అదే మార్పు ఇతరులలోకి మీరు ప్రవేశపెట్టవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? అది ఆధ్యాత్మిక సాధన మనం చెప్పబోయేది. అరవిందో లైఫ్ చాలా స్పష్టంగా నేను ఎందుకు చేయమంటాను అంటే, ఆయన అసలు యాక్చువల్ గా ఒక సైంటిస్ట్, హీజ్ నాట్ ఎ యోగి. యాక్చువల్ గా హీజ్ నాట్ ఈవెన్ ఇన్ ఇండియన్ ఆ థింకింగ్ ప్రాసెస్ కూడా. అందుకే అరవింద పుస్తకాలు అర్థం కావచ్చు, ఇంకేంటి, వీఆర్ ఇండియన్స్, వి మే బి ప్రౌడ్ టు బి ఇండియన్, కానీ అరవింద భాష మనకు ఎందుకు అర్థం కాదు అంటే హీఈస్ నాట్ ఇన్ ఇండియన్. అందువల్ల ఆయన ఒక మాట అన్నాడు, నేను ఆలోచనలను ఉపయోగించుకోవటం నేర్చుకున్నాను. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో మెనీ పొలిటీషియన్స్ ఐ కంట్రోల్డ్ దెమ్, వాళ్ళ మనస్సులో ఆ మాటలు కానీ ఆ ఆలోచనలు కానీ నేను పెట్టాను. పెట్టినప్పుడు ఆయన తన లెటర్స్లోనూ వాటిలోనూ ఆయన తెలియదు, ఇలా పబ్లిష్ అయిపోయి ఎవడో పట్టుకుంటాడు, పట్టుకున్నాక ఇలాగా పబ్లిసైజ్ చేసేస్తాడు అని అనుకుని ఉండాడు ఆయన. ఇంతవరకు ఎవరు పబ్లిసైజ్ చేయలేదు కూడా అరవింద్ ఇనియన్, బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ అరవింద్ ఇనియన్. ఇది అర్థం చేసుకోండి, అది ఇప్పుడు మనం చేయబోయే ప్రణాళిక అదే అనమాట. అరవింద్ చెప్పిన ఈ మాటలే మనకే గైడ్ లైన్స్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఆయన పేర్లు ఇచ్చాడు, నాకు ఆ పేర్లు అప్పుడున్న పేర్లు నాకు గుర్తులేవు. వీడు హీజ్ ఎ పర్ఫెక్ట్ మీడియం, నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆ పేరు ఏదో చెప్పాడు కూడా, ఆయన పేర్లు ఇచ్చాడు పొలిటీషియన్స్. నేను చెప్పాను, ఒక్క ముఖార్థం కాలేదు వాడికి, వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఈ మధ్యలో పూర్తిగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన చెప్పింది చేయనటువంటి వాళ్ళు ఉన్నారు మధ్యన. అంటే ద మొత్తం ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ ద ప్లే ఆఫ్ శ్రీ అరవింద్. మీకు అర్థమవుతే ఒక వ్యక్తి, కానీ ఆయన ఆ ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్ని మానవ జాతికి శుభకరముగా ఉపయోగించుకున్నాడు. గురుతత్వం అక్కడ, దట్ ఈస్ వై హీస్ గ్రేట్. పొలిటీషియన్స్ వాళ్ళు కూడా ఆలోచనలేగా, వాడు ఇది నేను ఇదవ్వాలి అదవ్వాలి అని ఆలోచిస్తాడు, దాన్ని తగిన పనులు చేస్తాడు. కానీ వాడు ఎప్పుడు చేసినా కూడా ముందు నేను, నా పోస్ట్ నేను గొప్పగా ఉండాలి, తర్వాత ఇది. కానీ అరవింద్ ఎంత చేసినా కూడా ఆ క్యాజువల్ లెటర్స్, ఎవరికో ఎప్పుడో రాశాడు, అది పబ్లిష్ అవుతుందని కూడా ఆయన అనుకోలే. ఇప్పుడు పబ్లిష్ అయిపోయి దాన్ని పట్టుకున్న వాళ్ళు దాన్ని అర్థం, అప్పుడు రాసుకున్నాడు అనమాట ఇదంతా. ఐ హావ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మైండ్. ఏ మనిషి యొక్క మనస్సులో అయినా కూడా నా ఆలోచనలు నేను ప్రవేశపెట్టవచ్చు. నా అంటే ప్రతి వ్యక్తి, నువ్వు కూడా నీ ఆలోచనలు ఇతరుల యొక్క మనస్సులోకి ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెడుతున్నాం కదా ఇప్పుడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, ఎగ్జాక్ట్ గా అదే ప్రాసెస్ జరుగుతుంది కదా. అలాగే మీరు క్వశ్చన్ చేశారు అంటే మీ డౌట్ నాలోకి ప్రవేశిస్తే కదా నేను మీకేమైనా ఆన్సర్ ఇవ్వను. అంతే, నేనే మాటల ద్వారా ఇతరుల మనస్సులో కాదు, మీరు కూడా నా మనస్సులోకి మాటల ద్వారా ప్రవేశిస్తున్నారు. ఈ ప్రవేశం ఎలా జరుగుతుంది? అఖండ మండలాకారం వ్యాప్తం నేను చేరాశం. ఇంతటా ఎంటైర్ కాస్మాస్ లో, ఎంటైర్ విషయంలో ఈ ఆలోచన గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ జరుగుతూనే ఉంటుంది నిరంతరం. అందువల్ల మనస్సును కాదు కంట్రోల్ చేయవలసింది అంటాడు. మనస్సును కంట్రోల్ చేసుకుంటే గివ్ అండ్ టేక్ ప్రాసెసే ఉండదు అసలు. తలుపు వేసేసినట్టే మనసు కంట్రోల్ చేసే ఉంటే నువ్వు, అది ఓపెన్ గా ఉండాలి నీకు. బుద్ధి నీ కంట్రోల్లో ఉండాలి, చిత్తము నీ కంట్రోల్లో ఉండాలి. అందుకే యోగము అంటే చిత్తవృత్తి నిరోధ అన్నాడు, కానీ మనస్సు నిరోధ కాదు, మైండ్ కంట్రోల్ కాదు, చిత్త నిరోధం అంటే కంట్రోల్ ఆఫ్ సబ్కాన్షియస్. కానీ ఆ టాపిక్ లోకి నేను వెళ్ళను ఇప్పుడు. కానీ పాయింట్ అర్థమైందా నేను ఏం చెప్తున్నాను, ఎవరైనా సరే నీ యొక్క సబ్కాన్షియస్ లో కనుక ఒక మాటను ప్రవేశపెట్టేయగలిగితే నువ్వు తెలియకుండా దాన్ని చేస్తావు. పోస్ట్ హిప్నటిక్ సజెషన్స్ అని పేరు విన్నారు మీరు, అంటే ఏంటి, ఒక మనిషిని నిద్రపెట్టేస్తారు, హిప్నటైజ్ చేసేస్తారు అన్నమాట వాడిని. అంటే హిప్నటైజ్ చేయటం అంటే అది సమ్మోహన పరుస్తారు. సమ్మోహన పరిచిన తర్వాత వాడికి పచ్చిమిరపకాయ ఇచ్చి నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు అని తినమంటాడు. వాడు ఐస్ క్రీమ్ తింటున్నట్టే తింటాడు. అంటే బాహ్య పరిస్థితులు అసలుకి ఏం విలువ లేదు అని అర్థం అవుతుందా ఇప్పుడు మీకు? ఆ ఎక్స్పెరిమెంట్ తో అర్థం అవుతుందా మీకు? ఇంకోటి ఏంటంటాడు వాడు, నిన్ను ముళ్ళుతో గుచ్చుతున్నావు, ఆ ముళ్ళ మీద ఉప్పు వేస్తున్నావు, వెచ్చరిక ఆడిపోతుంది నీకు అంటాడు. నిల్లు లేదు ఏమీ లేదు, వీడు నోట్తో అంటున్నాడు అంతే. ఇంకో ఏడుపులు కడదొబ్బలు కేటలు అంతా పెట్టేస్తాం అంటాడు. ఇంకా చేస్తే అక్కడ ఏం జరగలే. పనిచేస్తాయి, నువ్వు చెప్పినట్టు పనిచేస్తున్నాయి, వాడికి తెలీదు. వాడు పచ్చిమిరపకాయ తింటున్నాడు అంటే నేను ఐస్ క్రీమ్ తింటున్నాను అనే భావనతో అది రియాక్ట్ అవుతాడు తప్ప పచ్చిమిరపకాయగా రియాక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, ఇది పచ్చిమిరపకాయ, ఇది కారంగా ఉంటుంది అని ఒక మాస్ హిప్నటిజంకి లోనై ఉన్నాం మనం. అంతే, అందరికీ పచ్చిమిరపకాయ తింటే కారంగా ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? ఇట్ ఇస్ ఎ గ్రూప్ యాక్టివిటీ. అది డైవర్ట్ అవుతుంది టాపిక్, అది తర్వాత చెప్తాను నేను. సమ్మోహనం అర్థమవుతోనే కదా మీకు. పోస్ట్ హిప్నటిక్ సెషన్స్ లో వాళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే, నువ్వు నిద్ర లేచిన ఒక గంట తర్వాత నువ్వు బెంగాలీలో మాట్లాడతావు. ఓ సజెషన్ ఇచ్చాడు వాడు, బెంగాలీ వాడు కాదు. ఇది మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ అవుతుంది, పీపీ క్రిండే newthoughtbooks.com లో ఇదంతా కనిపిస్తుంది. అందులోది వెర్బటన్ గా నేను చెప్తున్నా అంతే, అందులో సజెషన్ చెప్తున్నాను నేను. అందులో ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి మీకు, నేను క్లుప్తంగా దాన్ని చెప్పేస్తున్నాను. అందులో ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడు అంటే, నేను ఏంటంటే భాష అక్కడ గ్రీక్ అంటే నేను ఇక్కడ బెంగాలీ అన్నాను, అంతే తేడా. అంతేట మాస్టర్, మేము వెబ్సైట్ చూసాం, అక్కడ బెంగాలీ అనేది గ్రీక్ ఉంది, గ్రీక్ అంటే బెంగాలీ అంటే నేను, ఇక్కడ మీకు ఎలా బెంగాలీ రాదు అక్కడ వాడికి గ్రీక్ భాష రాదు, అది తేడా. మళ్ళీ మేము జాగ్రత్త పడకపోతే మేము అన్ని యుద్ధానికి వస్తారు కదా మేము. మాస్టర్ మీరు అబద్ధం చెప్పారు, బెంగాలీ అన్నారు. నేను కేవలం అక్కడ ఉన్నటువంటిది మౌలి చేసుకుంటా మన ఆడియన్స్ కి అనుగుణంగా. అంతేట బెంగాలీ భాషలో మాట్లాడతావు ఒక గంట తర్వాత, 5 నిమిషాల తర్వాత ఇక్కడికి వచ్చేసుకుంటా. మొదటి హిప్నటైజ్ ట్రాన్స్ నుంచి వాడిని లేపిస్తారు. అందరు కుతూహలంగా చూస్తున్నారు, మీటింగ్ లో మీటింగ్ జరుగుతుంది, వాడిని అక్కడ కూర్చోబెట్టిస్తారు. మామూలుగా వాడికి తెలియదు వీడికి ఏం సజెషన్ ఇవ్వబడిందో. అందరూ మాత్రం గడియారం చూసుకుంటున్నారు, కరెక్ట్ గా గంట అయిపోయాక అందరికీలంగా 10 నిమిషాలు వాడు బెంగాలీలో మాట్లాడేసి కూర్చోబెట్టాడు. ఇంటికి నైనా నువ్వు ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు అనిపించిందండి. అంటే మీకు ఏదైనా అనిపిస్తే గబుకుని చేసాక మనోనిగ్రహం ఎందుకు ఉండాలి అంటే, నీకు అనిపించేది అసలు నీ థాట్ కాదేమో, ఆ పక్క నుంచి పాసింగ్ థాట్ ఏమో. అందుకు ధ్యానం చేయటం, గమనంలో ఉండటం. గమనంలో ఉండటం అంటే మన భాషలో ఎస్ఎస్ఓ భాషలో అంటే అర్థం ఏంటి అంటే, ఆ ఆలోచన మీదా పక్కవాడిదా, ఆల్వేజ్ అవేర్నెస్, కంటిన్యూస్ అవేర్నెస్. గమనంలో ఉండటం అంటే కంటిన్యూస్ అవేర్నెస్. ఇంకా అరవిందో చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, మనిషికి మంచి చేయాలి అనేటటువంటి థాట్ను ఇంప్రెగ్నేట్ చేస్తే వాడు మంచి పని చేస్తాడు తప్ప, ఇది అంటే మాత్రం వాడు చేయడు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంతట ఏ వ్యక్తి కూడా ఎవడిని చెడుగా ఉపయోగించుకోలేడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నది గుర్తుంచుకోండి. ఇందుకు ఇదే థాట్ ప్రాసెస్ హిప్నటిజం లో నువ్వు 2 గంటల తర్వాత పక్కవాడికి వెళ్లి సాతి లెంబకాయ కొడతావు అని సజెషన్ ఇచ్చారు వాళ్ళు. కొట్టలేదు వాళ్ళు, నన్ను అడిగారు ఏమయ్యా మరి ఇలా మేము సజెషన్ ఇచ్చాం, నాకు అనిపించిందండి కొట్టాలని, నాకే నవ్వు వచ్చింది, ఎందుకు కొట్టాలి వాడిని అని. Awareness. Gamanamulo unte guarantee ga tappu pannu cheyo. That is where society helps. ఏ తప్పు పని చేసినా ఏకాంతంలోనే చేస్తాం. మీరు ఆలోచించుకోండి, డెకాయిట్స్ని వదిలేయండి, మీరు మళ్ళీ వాదనే దిక్కండి నన్ను. కానీ డెకాయిట్ కూడా వాడు చేసుకోవడం తప్పని తెలుసు, అందుకే అన్ని వేసుకుని వస్తాడు. అంతేత హిప్నటిజం గురించి ఇది వింటున్నప్పుడు మీకు ఒక అపోహ వస్తుందేమో. ఎవరిలో అయినా మనం మీకు నచ్చిన ఐడియాలజీ పెట్టేసి వాడి చేత అన్ని పనులు చేయించుకోవాలంటే నువ్వు చేయించుకోలేవు. వాడికి నచ్చే పని అవుతాయినా నువ్వు చేయించగలవు. వాడికి నచ్చే పని గ్యారంటీగా వాడికి లాభసాటి అవుతుంది, కానీ నీకు లాభసాటి అవ్వదు. అంతేకాదు హిప్నటిస్ట్లు అందరూ ఇందుకు ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే, ఈ కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసినా ఎందుకో దాన్ని పట్టుకోరు వాళ్ళు. పిల్లవాడికి బాగా మార్కులు వస్తాయంటారు, హిప్నటిస్ట్ కొడుకే మార్కులు రానేమో అని నాకు చాలా పెద్ద డౌట్. అర్థమవుతుందా? అంతేత ఆ ధైర్యం మాత్రం, ఇది విన్నగానే మీకు భయం వేసేసి, అమ్మో ఎవడు నా బుర్రలో ప్రవేశం చేస్తున్నాడు, ఎవడు ప్రవేశించినా కూడా ఆఖరికి ఆ భగవంతుడు కూడా మీకు నచ్చని పని చేయించలేడు అని మీకు అర్థమైపోయింది కదా. ఇంకా డౌట్? ఆ గురువులు కూడా మీకు నచ్చని పని చేయించలేదు, నచ్చితేనే చేయించగలరు. అంతే, ఆ భయం మాత్రం ఉంచుకోకండి. ఎవడో మీ మనస్సును ప్రభావితం చేసేసి అనుగుణ్యంగా మిమ్మల్ని తిప్పుకోలేడు. కానీ ఎప్పుడు తిప్పుకోగలడు అది మీకు ఇష్ట తిప్పుకోగలడు, అది వేరే విషయం. అది ఇష్టం అవుతుంది, తిప్పుకోవటానికి ఏముంది అక్కడ? లాజిక్ అర్థమవుతుందో? నువ్వు ఇష్టపడి చేస్తున్నప్పుడు అది సమ్మోహనమే అవుతుంది, అది నీకు చేస్తున్నావు. ఈ క్లారిఫికేషన్ అర్థమైంది కదా? అంతేడు అంటే అప్పుడున్నటువంటి రకరకాలైనటువంటి పొలిటీషియన్స్ బ్రెయిన్ లో మానవ పరిణామ క్రమానికి అనుకూలమైనటువంటి థాట్స్ అని ఒక బ్రిక్స్ లాగా నేను నాటాను, ఒక గోడలాగా కట్టాను అన్నాడు చర్చిల్. అసలు అరవింద ఏం చెప్పేవాడు ఈ ఆశ్రమంలో, అది అక్కడ దింపేసేవాడు స్పీచ్లో. అంటే పాపం చర్చిల్ కాదు అక్కడ మాట్లాడింది, కానీ చర్చి పడ్డాడు అప్పుడు. అది ఒక హిస్టరీ వాళ్ళకి తెలుసు, 76 ఇయర్స్ ఓల్డ్ ఎంతో అప్పుడు ఆయన రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక 8 ఏళ్ల పట్టు ఎన్నబడిన కరెక్ట్ గా ఈ డేటాస్ మాత్రం యాక్యురేట్ డేటా కాదు, బట్ ఫీలింగ్ ఈజ్ కరెక్ట్. ఆయన్ని బాబు నువ్వు రిటైర్మెంట్ లోంచి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ వరల్డ్ వార్లో నువ్వు మాకు లీడర్ గా ఉండు అని చెప్పారు. అది కూడా అరవింద్ యొక్క ప్రేరణే. నా చర్చిల్ ఎనీబడీ కుడ్ హ్యావ్ బికమ్ ఏ మీడియా. అప్పుడు చర్చిల్ వాజ్ అవైలబుల్, అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే చర్చిలే మీడియం అనుకోవద్దు. ఎందుకంటే చర్చిల్ మీడియం అయినా చర్చి చెప్పినట్టు మిగతా వాళ్ళు విని ఉండకపోతే చర్చిల్ వుడ్ హ్యావ్ బీన్ ఏ ఫ్లాప్. ఇండియాలో ఆ ఫ్లాప్ వచ్చింది, ఇండియన్ పాలిటిక్స్ ని యాక్ట్ చేసేది చదవాలి. అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క, ఇప్పుడు మొత్తం మహాభారతం అంతా ఎవరు గైడ్ చేశారు? కృష్ణుడు గైడ్ చేశాడు. త్రేతాయుగంలో ఉండేటువంటి పరిస్థితులంతా ఎవరు గైడ్ చేశాడు? రాముడు గైడ్ చేశాడు. అలాగా వరల్డ్ పాలిటిక్స్ ని తర్వాత ఈ రహస్యాలన్నీ అర్థమయ్యే మనుషులకి ఈ విధంగా డిస్కస్ చేసుకునేటువంటి టైం వచ్చినప్పుడు అరవిందో అండ్ శ్రీరామ్ శర్మ ఆచార్య అండ్ రామకృష్ణ పరమహంస, ఈ ట్రినిటీ అద్భుతమైనటువంటి ట్రినిటీగా మారుతుంది. ఎందుకంటే అరవిందోకి ఆ శక్తి రావటానికి కారణం రామకృష్ణ పరమహంస. ఆరు వివేకానంద మీ ఇష్టం, వివేకానంద రామకృష్ణ పరమహంస ఒకటే. మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస చెప్పింది వివేకానంద చేశాడు. వివేకానంద వాజ్ ద థాట్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. అంటే రామకృష్ణ పరమహంస యొక్క ఆలోచనల మూర్తి వివేకానంద తల్లి చేసుకున్నాడు. ఆ వివేకానంద డిసెంట్ కోసమే ట్రై చేశాడు. రామకృష్ణ పరమహంస కూడా సుప్రామెంటల్ డిసెంట్ కోసమే ట్రై చేశాడు. రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చింది. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ కెన్ బి వెరీ హ్యాపీ ఇన్ హాస్టానికి జన్ చెప్పటమే. రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది. సుప్రామెంటల్ డిసెంట్, ఆత్మ యొక్క శక్తి ఎప్పుడైనా దిగదలుచుకున్నప్పుడు ఆ మీడియం కరెక్ట్ గా లేకపోతే దాని క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ విధంగా వాళ్ళు ప్లస్ పాయింట్ లో ఉన్నారు. కానీ అజ్ఞానంలో ఉన్న ప్లస్ పాయింట్, వాళ్ళకి ఆత్మ ఉందని తెలియదు, ఆత్మ దిగుతుందని తెలియదు. ఎక్కడో ఆ వేవ్స్ లో వాళ్ళల్లో ఆత్మశక్తి డిఫెంట్ అవుతుంది. తెలిసి డిఫెంట్ అయింది అనుకోండి, క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. అంటే ఈ రెమిషన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి చాలా చోట్ల. రెమిషన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే అర్థమవుతుంది కదా, క్యాన్సర్ పోవటం. ఆ సూర్యకిరణాలకి కానీ దానికి కానీ మీరు ఒక పాక్ వేసేసారనుకోండి క్యాన్సర్ పోతుంది. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ పోతుందో అక్కడ తగ్గింది కదా, దానికి కారణం ఇది అనమాట. 100% జనరలైజేషన్. క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇన్ ఇగ్నోరెన్స్, అంటే ఏంటి, వాళ్ళల్లో దిగుతున్నటువంటి ఆ దైవీ శక్తి వాళ్ళు ఉందని, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ప్రకృతి ఇప్పుడు భీభత్సంగా ఉందని చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నావు కదా భూకంపం వచ్చిందని. ఇంకా వస్తాయమ్మా, ఇంకా చాలా వస్తాయి. అందుకే నేను చెప్తున్నా 2005 లోపల చాలా మార్పులు వచ్చేస్తాయి, ఐదర్ బై అస్ ఆర్ బై నేచర్. మనమైనా మారుస్తాం, లేకపోతే ప్రకృతి అయినా మార్చేస్తుంది. మనం మారితే సుఖంగా ఉంటుంది, ప్రకృతి మారిస్తే ఇక ఇలా ఉంటుంది. బాడీ దానికి అనుగుణంగా లేదుగా, హ్యూమన్ బాడీ ద పేరెంట్స్, పేరెంట్స్ జీన్స్ కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్ జీన్స్ దానికి వాళ్ళు లిమిట్ అయిపోతారు. ఉన్న వాళ్ళల్లో బెస్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ దట్ ఈస్ అవైలబుల్ అమ్మా. అని అనుకో, రూట్ రేస్ అంటే అంతే, కరెక్టే. ఇప్పుడున్నటువంటి జీన్స్ అలా ఉన్నాయి. కానీ అదే కాలంలో దయానంద సరస్వతి, విరజానంద లాంటి మహానుభావులు ఈ బాడీ జీన్స్ నే మార్చడానికి ఎక్స్పెరిమెంట్ చేశారు. అది గాయత్రి మంత్రం. అందుకే మేము గాయత్రి మంత్రం కాదు, మేము ఇంకో మంత్రం చేస్తాము, నువ్వు చేస్తే జీన్స్ మారు. టైఫాయిడ్ వచ్చింది, క్లోరోఫెనికల్ వాడాలి, కాదండి నేను పారాసెటమాల్ వాడతాను వాడుకొని అయినా మనం ఏం చేయాలి, అది దొరకెక్కాలి, ఎందుకో గాయత్రి చేయాలి. ఇంకేంటంటే పేరెంట్స్ యొక్క జీన్స్ మార్చడానికి అదొకటే మార్గం, జెనెటిక్ కోడ్ దాంతో పూర్తిగా మారుతుంది. ఆ జెనెటిక్ కోడ్ మారే దాంట్లో ఉండేటువంటి 23 పేర్స్ అమ్మని, 23 పేర్స్ గాయత్రి మంత్రంలో కూడా యాక్చువల్ గా 23.5 ఉన్నాయి, 24 లెటర్స్ లేవు. అంతేత నువ్వు ఉచ్చారణ చేసేటటువంటి 23.5 లెటర్స్, దాని యొక్క రియాక్షన్ 23.5 లెటర్స్ కలిసి జీన్స్ గా మారుతాయి. వన్ వే ఆఫ్ థాట్ ట్రాన్స్ఫరెన్స్, కానీ యాక్చువల్ గా ఇట్ ఈస్ నాట్ థాట్ ట్రాన్స్ఫరెన్స్, థాట్ ట్రాన్స్ఫరెన్స్ కాదు, ఇంప్రగ్నేషన్ కూడా కాదు. అండర్గ్రౌండ్ ట్రాన్స్ఫరెన్స్ అనుకో, అంటే ఇప్పుడు థాట్ ట్రాన్స్ఫరెన్స్ అంటే ఏంటంటే మనకు కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు అదేగా జరుగుతుంది, నా మాటలు ఇలా వెళ్తున్నాయి. ఇది కాకుండా దేర్ ఇస్ అనదర్ ప్లేన్ ఆఫ్ యాక్షన్, సూప్రామెంటల్ ప్లేన్ అంటాం దాన్ని. సూప్రామెంటల్ ప్లేన్ లో యాక్చువల్ గా థాట్ ట్రాన్స్ఫరెన్స్ జరగదు, ఇంకేంటే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ ఉన్నప్పుడు ఇంకా థాట్ ట్రాన్స్ఫరెన్స్ ఎలా అవుతుంది, అంతట ఇది బబుల్స్ అనుకోవచ్చు లోపల నుంచి, అతనిలోంచి అది వస్తుంది. అది ఇండక్షన్ కూడా కాదమ్మా, అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్, వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎందుకంటే ఆ ప్లేన్ మనకు తెలియదు. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి కాలంలో ఇంకో రెండు కొత్త ఇంద్రియాలు మనకు వస్తాయి. ఇప్పుడు మనకు పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉన్నా 5 ఇంద్రియాలు ఉన్నాయి. దీని తర్వాత 6th రూట్ రేస్ వస్తుంది, దాని తర్వాత 7th రూట్ రేస్ వస్తుంది, మనకు ఇంకో రెండు కొత్త ఇంద్రియాలు వస్తాయి. మన కొత్త ఇంద్రియాలు ఎలా ఉంటాయి అని పంచేంద్రియాల వాడు అడిగాడు అనుకో, వాడికి ఎలా అర్థం అవుతుంది, అర్థమైంది అనుకోండి, అది కొత్త ఇంద్రియం కాదు, అవునా? అంతే, అంతే, అదే అది అదే అది. కానీ అనుభూతి చెందొచ్చు, ఇప్పుడు మీకు అర్థం కాలేదు ఆ కొత్త ఇంద్రియం అంటే ఏంటో, కానీ కొత్త ఇంద్రియం వస్తుంది అనే భావం అర్థమైంది కదా, అది తెలుస్తుంది అనమాట ఆ ప్రాసెస్. అవును, మారిపోవాలి అని. హిస్ బాడీ వాజ్ నాట్ పోటెంట్ ఇనఫ్, ఇట్ వాజ్ సర్టెన్లీ నాట్ పోటెంట్ ఇనఫ్. అది మాత్రం మనం కొంచెం ఏంటంటే ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయి, ఈవెన్ దో ఇట్ వాజ్ పోటెంట్ ఇనఫ్ హీ చేంజ్డ్. వీఆర్ సైంటిస్ట్, ఆయన చేయగలిగింది చేశాడు, దాని తర్వాత ఆయనకు అర్థమైంది బాడీతో నేను చేయలేను అని. అక్కడ సమస్య ఏంటి అంటే ప్రోస్టేట్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంది, సమర్పణ కూడా ప్రోస్టేషన్ అని అంటాం. వెరీ ఇంట్రెస్టింగ్ అది, లివరు, లివింగ్, పేర్లు, స్క్రీన్, చాలా సమస్యలు ఉంటాయి అనమాట అవి. దాంతో ఆయన శరీరం వదలాల్సి వచ్చింది, కానీ ఇంటెన్షనల్ గా వదిలాడు, చనిపోయి వదలలే. హీ కుడ్ హ్యావ్ క్యూర్డ్ హిమ్సెల్ఫ్, కానీ హ్యాడ్ హీ క్యూర్డ్ హిమ్సెల్ఫ్ ఆ బాడీలో సూప్రామెంటల్ డిఫెన్స్ జరగదు, దానికి తగినటువంటి వైబ్రేషన్స్ అది తట్టుకోలేదు. మరి అది నాకు తెలియదమ్మా, అదే నేను ఇప్పుడు బాధపడుతూ ఉంటాను. కానీ నా ఉద్దేశం ఆయన బాడీ తీసుకుని ఉండాడు, ఇంకేదంటే ఇంకో బాడీ తీసుకునేటటువంటి పరిస్థితి ఉండుంటే ఆయన శరీరం వదిలి ఉండేవాడు కదా, ఆ బాడీని యాక్టివేట్ చేసేసి ఉండేవాడు, యాక్టివేట్ చేసి ఉండేవాడు. దట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. ఇప్పుడు నేను చర్చిల్ని యాక్టివేట్ చేశాను, వాళ్ళని యాక్టివేట్ చేశాను అన్నది, కానీ తగిన బాడీ ఉంటే యాక్టివేట్ చేసేస్తాడు కదా. కానీ సుప్రామెంటల్ డిఫెన్స్ అంతరిక్షంలో లేకపోతే ఇప్పుడు మన క్లాసులు వేస్ట్ అవుతాయి. దాన్ని శ్రీరామ్ శర్మ ఆచార్య గాయత్రి మంత్ర జపంతో హిందువుల బాడీని సుప్రామెంటల్ డిసెంట్ కి అనుగుణంగా మార్చొచ్చు అని పట్టుకున్నాడు. ద గ్రేట్ అరవిందోనియన్స్ కాంట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ బికాస్ దే ఆర్ అరవిందోనియన్స్. ద రోజ్ ఈజ్ ఎ రోజ్ బికాస్ ఇట్ ఈస్ ఎ రోజ్. వాళ్ళ గురువు మీద ప్రేమ ఉండటం తప్పు కాదు, కానీ వాళ్ళ గురువు చేసే ప్రణాళికలో హనుమంతుడు చేసే దాంట్లో ఉడత కూడా సహాయపడవచ్చు అని నమ్మకపోతే నేనేం చేస్తాను? అరవిందో మే ది గ్రేట్, ద అదర్ గురుస్ మే ది ఉడతాస్. కానీ ఆ ఉడత సహాయపడవచ్చు కదా, పడవచ్చు కాదు పడుతుంది కదా. గాయత్రి మంత్రం అలా ఉపయోగపడుతుంది, ఆ సత్య దర్శనానికి ఉపయోగపడుతుంది. ఇంకొక ఈ చిత్తముని కనుక మనం మార్చేయగలిగితే, అంటే ఆలోచన విధానంలో కనుక ఒక ట్రాన్స్ఫర్మేషన్ తేగలిగితే, ఒక రివల్యూషన్ తేగలిగితే, భౌతికమైనటువంటి రివల్యూషన్స్ ఇది కమ్యూనిజము బుద్ధిజము ఈ రిలిజియన్స్ ఇవంతా కూడా భౌతికమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కదా. మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక మనం చేసేయగలిగితే చాలా బాగుంటుంది అన్నది ప్రణాళిక, గురువుల యొక్క ప్రణాళిక అది. అంటే మనస్సు యొక్క ఆలోచన విధానంలో రివోల్స్ తీసుకురావాలి. విచారక్రాంతి అభియానం దాని పేరు పెట్టారు. అరవిందో దానికి ఏమని పేరు చెప్పాడంటే ఆస్క్ సరెండర్, టోటల్ రివల్యూషన్. నువ్వు కనుక పూర్తిగా సరెండర్ అయిపోతే ఇంకా అర్థం చేస్తుంది, ఆత్మపం చేస్తుంది నీ యొక్క కోరికలు. ఇందాక నేను చెప్పానే, తండ్రి గారు చెప్పారు, అమ్మ చెప్పింది, భార్య చెప్పింది, పిల్లలు చెప్పాడు, నా వాతావరణం ఇలా ఉంది, నా కుటుంబం నేను అనుకున్నట్టుగా లేదు అనే ఆలోచన పక్కన పెట్టేస్తాం అనుకో, పక్కన పెట్టిన మరుక్షణం నీలో ఆ ఆత్మశక్తి పనిచేయటం మారుతుంది, ఇమ్మీడియట్ గా పనిచేస్తుంది అది. నువ్వు మళ్ళీ దాన్ని ఇన్వైట్ చేసి ఆవు 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 అది ఉంది ఆల్రెడీ ఇదే అది, దానిపైన మన కోరికలు తప్పిస్తూ ఉంటాయి. ఆ కోరికల్ని తీసేయటానికి అనేక మార్గాలలో ఆహార సంయమం ఒకటి. మనస్సును కంట్రోల్ చేయటానికి ఆహారాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే మనసు మారిపోతుంది. ఏఎంసీలో వచ్చేటటువంటి 90% అనుభూతి కారణం ఏంటంటే ఆ 14 రోజుల వాళ్ళు గ్యారంటీగా 14 డేస్ రా ఫుడ్ తిన్న వాళ్ళకి వచ్చే అనుభూతులు వాళ్ళకి ఖర్చున రావు. అది కంపేర్ చేసుకోండి, మీకు అది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ గా నైన్ ఊహ అది, కానీ నాకున్నటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లో ఫుడ్ ఎఫెక్ట్ అండ్ మైండ్ తో 14 రోజులు అంటే ఒక పక్షము. ప్రకృతిలో 15 రోజులు, 30 రోజులు, 7 రోజులు ఇవంతా ఒక టైం పీరియడ్. మనిషి ఊండి హీల్ అవ్వాలంటే 3 వారాలు పట్టాల్సిందే. ఎముకలు అతుక్కోవాలంటే ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఫైన్ ఫ్రాక్చర్ అదే ముక్కలు అయితేనా కూడా 8 వీక్స్, 8 వీక్స్ లో ఎముక అతుక్కుపోతుంది. అలాగే ఆహార నియమాల్లో కూడా మీరు 14 డేస్ ఎప్పుడైతే ఆహారాన్ని పాటిస్తారో ఖచ్చితంగా మీ మనసు మారుతుంది. టైం లేదు కదా అని ఎప్పుడైతే మీరు 10 డేస్కి తగ్గించారో, ఏఎంసీలో చాలా మంది, నాకు బాగా గుర్తుంది, ఏఎంసీ క్లాస్ చేశాను నేను శివరాత్రి రోజు పొద్దున్న ఏఎంసీ క్లాస్ చేసి బయలుదేరాను నేను. ఏలూరులో శివరాత్రి క్లాస్ పెట్టారు, 2000 మంది వచ్చారు ఏలూరులో. మన సత్యనారాయణ గారు ఎవరు ఉన్నారు, ఆయన కూడా ఒక ఆయన 2000 మంది వచ్చారు ఆ క్యాంప్ క్లాస్ గా. ఆల్ ఆఫ్ దెమ్ వెప్ట్. నేను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని ప్రార్థన చేసి భగవంతుని గురువుని ప్రార్థించండి అంటే ఏడ్చారు. ఏం చేసి వెళ్ళగానే ఇమ్మీడియట్ రిజల్ట్. ఆ తర్వాత ఊహో నేను చెప్పాను అని చెప్పి మళ్ళీ మామూలు ఫుడ్ తింటూ గురు బ్రహ్మ గురు విష్ణు ఒక్కడ ఏడవటం లేదు కదా, అసలు అందరూ నవ్వుతున్నారు. ఇమోషనల్ తేడా, ఆహారం మనసు మారుస్తుంది. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. అంటే ఆహారం మార్చకుండా మనం ఆధ్యాత్మిక జయంతిలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫ్లాప్ అవుతామమ్మా. చాలా తీవ్రమైనటువంటి సంకల్ప శక్తి ఉంటే అవుతుంది. చెప్పే కదా, ఎక్కడో ఏదో జరిగింది అని దాన్ని రూల్గా పెట్టుకోకండి. జనరల్ మనిషికి ఏదో అది ఇంపార్టెంట్. అంతేత ఈ థాట్ రివల్యూషన్కి మొట్టమొదట ఏంటి అంటే, మన శరీరంలో ఉన్నటి అనేక ఇంద్రియాలని మనము 5-7 తర్వాత ఉపయోగించుకోవటం లేదు. లివర్ మీద ప్రెషర్ పడదు, స్ప్లీన్ మీద ప్రెషర్ పడదు, ఇంటర్నల్ ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ పడదు, లంగ్స్ లోపల ప్రెషర్ పడదు, అసలు లంగ్స్ లోపల వరకు గాలి వెళ్ళదు, ఇంతవరకే వెళ్తుంది. థొరాసిక్ బ్రీదింగే తప్ప డీప్ బ్రీదింగ్ అంటూ ఉండదు. అంటే ఒక విధంగా మన ఇంద్రియాలను మనం చంపేస్తున్నాం, మన అంగాలని మనం చంపేస్తున్నాం. దానికి చాలా బేసిక్ గా ఏం చేయాలి అంటే, మనం ఆసనాలు, ప్రాణాయామాలు, నీళ్లు తాగటాలు అనేది ఇన్సిస్ట్ చేయాలి, ఆహారంలో మార్పు ఇన్సిస్ట్ చేయాలి. అది మన ప్రణాళికలో మొదటిది. మనం ఏం చేయదలుచుకున్నాం అర్థమైంది కదా. అంటే సంకల్ప పత్రంలో దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్, ఇది మాత్రం మస్తే. కన్సెషన్స్ అంటూ ఏం లేవు. నీళ్లు తాగాల్సిందే బాగా, ఆసనాలు వేయవలసిందే, నీరు ప్రాణాయామాలు చేసుకోవాల్సిందే, ఆహారంలో మార్పు తీసుకురావాల్సిందే. ఆహారంలో మార్పు తీసుకోలేనటువంటి మానసిక బలహీనుడు ఆధ్యాత్మిక విద్యను గ్రహించి ఆచరణలో పెట్టలేడు, ఇంపాసిబుల్. అందుకే పాండిత్యం రావచ్చు మీకు, ఆచార్యత్వం రాదు, మీరు అనుభవంలోకి తెచ్చుకోలేరు. కానీ నేను చదవమని చెప్తున్నాను, నేను 5 గురువుని చదవమని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, నేనేం కావాలను